కాండ యజ్ఞీయ అనుశాసనాన్ని, యజ్ఞం అనే డిసిప్లిన్ని ఫాలో అవ్వాలి. దాని తర్వాత మన భావ సంకల్పాలు కూడా యజ్ఞము లాంటి దేవతుల్యం అవ్వాలి. ఆ దేవతుల్యం అవటానికి మన అన్ని రకాల యజ్ఞాలు తెలియాలి. అది ఇక్కడ నేను చెప్పింది. ఏమేమి యజ్ఞాలు తెలియాలి మనకి? అమావాస్య, పౌర్ణమి, ఆరు రకాలైనటువంటి పశుబంధ యజ్ఞాలు, అగ్నిష్టోమ యజ్ఞము, వాజపేయ యజ్ఞము, అవి 100 పూర్తయ్యాక రాజస్వ యజ్ఞము, ఆ తర్వాత అశ్వమేధ యజ్ఞము. ఈ పరంపర మనకి తెలిసినప్పుడే దాన్ని మనం బాగా ఎంజాయ్ చేయగలుగుతాం ఆ యజ్ఞాన్ని. నేను చాలాసార్లు చెప్పాను కదా, క్షేత్రమేమి తెలియకుండా మీరు తిరుపతి వెళ్ళటం, ఇప్పుడు ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత మీరు తిరుపతి వెళ్ళటంలో చాలా తేడా వస్తాయి మీకు. క్షేత్రమేమి తెలియకుండా వెళ్తాం మనం, అక్కడికి వెళ్తే ఎలా తేడా వస్తుందో, అశ్వమేధ యజ్ఞము అంటే ఏంటో తెలుసుకుని వెళ్ళటంలో ఉన్నటువంటి ఆనందం వేరే ఉంటుంది. ఇసలియ శతపథ బ్రాహ్మణ 13:2-1 యజమాన్ కోభి అశ్వమేధికి సౌగ్యాదిహే. అంచేత ఏ వ్యక్తి అయితే పాల్గొంటున్నాడో వాడు కూడా అశ్వమేధమే అని చెప్పింది అక్కడ. చేతన మేధాకో బ్రహ్మాండమే గతిశీల్ అశ్వానరూప బలానికి క్రమకో లక్ష్యకరకే శతపథ బ్రాహ్మణకే మంత్రమే తథా సూర్యకు అశ్వమేధ కహా గయా హే. ఇసీ ప్రకార్ మంత్ర క్రమాంక్ 11-2-5-1 మే చంద్రమాకు అశ్వమేధ కహా గయా హే. ఇంకా ఏం చెప్పాడు? సూర్యుణ్ణి అశ్వమేధం అన్నారు, చంద్రుణ్ణి అశ్వమేధం అన్నారు. ఆ విధంగా మన శరీరంలో సంచరించేటటువంటి ఇడా పింగళ నాడులు కూడా అశ్వమేధాలే అవుతాయి. ఇతనా సబ్ ధ్యాన్ మే రఖనే పర్ యహ బాత్ సమజ్ మే ఆసక్తి హై కి అశ్వమేధ క్యూ ఇతనా మహాన్ ఏవం దుష్కర్ ప్రయోగ్ కహా గయా హే. ఇదంతా మనకి అర్థమైనప్పుడు ఇందుకు అశ్వమేధాన్ని చాలా గొప్పదైనటువంటి, చాలా తక్కువ మందే మాత్రమే చేయగలిగేటటువంటి యజ్ఞ ప్రక్రియ అని చెప్పారో అర్థమవుతుంది. ఇసేక్యం సప్రకారకే ఫల్ దేనే వల్ల యజ్ఞం కా రాజా కహా గయా హే. అన్ని రకాలైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది యజ్ఞాలలో రాజు అనేటటువంటి పేరు దీనికి ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనకి అర్థమవుతుంది. ఇస్కా ఇతనా అధిక మహత్వం హోనే పర్భి ఇసే కర్నే కా సాహస్ కోయి విర్లేహి జుటా పాతే. ఇంత గొప్పదైన, ఇంత మంచిదైనా కూడా చాలా తక్కువ మంది అశ్వమేధ యజ్ఞాన్ని చేయగలిగేటటువంటి సాహసాన్ని చేయగలరు. అంచేత అశ్వమేధ యజ్ఞంలో పాల్పంచుకునేటటువంటి అవకాశం వచ్చినప్పుడు కోల్పోకండి దాన్ని. చాలా తక్కువ మంది అశ్వమేధ యజ్ఞాన్ని చేయగలరు. దివ్య మేధ ఏవం దివ్య పురుషార్థకు జాగ్రత్త కర్కే ఉన్హే సంయుక్త కర్కే రాష్ట్ర వ్యాపి స్థర్ పర్ యజ్ఞీయ జీవన్ క్రమ్సే జన్ జన్ కో జోడ్ దేనా ఐసా భారీ దాయిత్వపూర్ణ కార్య హే జిసే కోయి అసామాన్య రూప్ సే ప్రఖరతంత్ర హి ఉఠా సక్తా హే. దివ్యమైనటువంటి మేధాశక్తిని ఉపయోగించుకుని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దగ్గరికి దీన్ని అందజేసి వాళ్లను ఆ అశ్వమేధ యజ్ఞంలో పాల్పంచుకునేటటువంటి చేయటానికి చాలా పెద్ద నెట్వర్క్ కావాలి. ఆ నెట్వర్క్ వెనకాతల చాలా అద్భుతమైనటువంటి మేధాశక్తి కావాలి. ముందు ఆ మేధాశక్తి ఉన్నటువంటి ఒక సంస్థ దాన్ని తీసుకున్నా, ఆ బుద్ధిబలాన్ని, ఏ బుద్ధిబలాన్ని, నీలో ఉన్నటువంటి ఈడ, నీలో ఉన్నటువంటి పింగళ అందరిలోనే ఉంది కదా. ఎందరిలో ఉంది? భారతీయుల్లో మాత్రమే ఉందా ఈడ పింగళ? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలోనూ ఉంది. అంచేత ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అశ్వమేధ పరంపర అందజేయాలి. అది అందజేయబడుతుంది. వాళ్ళు ఇప్పుడు పాల్గొన్నా పాల్గొనకపోయినా, కంప్యూటర్ ఒకటి తయారు చేసిన తర్వాత ఇవాళ కాకపోయినా రేపైనా, రేపు కాకపోతే ఇంకోటప్పుడైనా అందరికీ కంప్యూటర్ ఎలా అవుతూ వెళ్తుందో, ఈ అశ్వమేధ యజ్ఞ పరంపర కనుక స్టార్ట్ అయిపోతే ఎప్పుడో అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడికి కూడా వాడి శరీరంలో ఉన్నటువంటి ఈ అశ్వమేధాన్ని వాడు గుర్తించగలుగుతాడు. ఐసాహి కుచ్ పలే హోతా రహా హే తథా ఐసాహి కుచ్ కర్నే కా నిర్దేశ్ మహాకాలనే పునర్దియాయ్. ఇదివరకు పూర్వకాలంలో ఋషుల కాలంలో అలా జరుగుతూ ఉండేది. మహాకాలుడు మళ్ళీ ఈ కాలంలో దీన్ని చేయమని నిర్దేశించాడు. ఉన్కి అనుచర్ నిష్ఠాపూర్వక్ ఉసే కర్నే కిలియే తత్పర హోగే హే. దీన్ని చేయటానికి ఎవరైతే తత్పరులయ్యారో వాళ్ళు ఆ మహాకాలుడు యొక్క అనుచరులు. గౌరవమయ ఇతిహాస్ పునః దుహరాయ జానా హే. ఒకప్పుడు జరిగినటువంటి ఆ గౌరవమైనటువంటి హిస్టారికల్ పని మళ్ళీ చేయవలసి ఉన్నది. అశ్వమేధ అనుష్ఠాన్కి అనురూప్ సారీ వ్యవస్థాయి జుడ్గై హే. అశ్వమేధ యజ్ఞానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్ తయారైపోయింది. ఇంకా మనం ఏం చేయాలి? దాన్ని దీన్ని వివరించి చెప్పి మనుషులందరినీ అటువైపు నడిపించాలి. अश्वमेध अनुष्ठान के अनुरूप सारी व्यवस्थाएं जुट गई हैं। युग ऋषि का प्रखर तप इसी निमित्त हुआ है। युग ऋषि अंटे इकड़ एवर गुरिंचि चेप्तुन्नारु? श्रीराम शर्मा आचार्य गुरुदेवुल गुरिंचि चेप्तुन्नारु। युग ऋषि का प्रखर तप इसी निमित्त हुआ है। यज्ञीय भावना से पराक्रम दिखाने के लिए सुख सुविधाएं छोड़कर चल पड़ने वाले त्यागी सृजन सैनिकों की विजय वाहिनियां तैयार हो गई हैं। ఎన్ని కష్టాలైనా భరించి ఎలాంటి పరిస్థితులైనా వచ్చి దీన్ని ప్రతి మనిషికి వివరించి చెప్పి మానవ జాతిని సమస్తాన్ని కూడా చంద్ర సూర్యాత్మకమైనటువంటి అశ్వమేధంతో కలిపటానికి కావలసినటువంటి సేనలు కూడా తయారవుతున్నాయి. మీరు కూడా గ్యారంటీగా ఆ సేనలోని భాగమే కదా. ఇంచేత ఇది మీకు అర్థమైంది గనక. కానీ మీరు యుద్ధం చేస్తారా చేయరా అది ఫ్యూచర్ చెప్తుంది. సేనలో భాగం మాత్రం మీరు అయిపోయారు. ఇది విని యజ్ఞ పురుషరూప మహాకాల్కాతో యహ నిర్ధారణీ హే. మనం ఏం చేసినా చేయకపోయినా మహాకాలుడు ఇది జరిగి తీరాలి అని నిర్ణయించుకున్నాడు. లంబే సమయకి సాధనాసే జాగ్రత్త మేధ మహాప్రజ్ఞ అబ్ గతిశీల్ పరాక్రమ్ కో సహీ దిశా ప్రదాన్ కర్నే కే లియే సంకల్పిత హే. మేధసే జాగరణం అయింది గాయత్రి మంత్రంతో. 1875 నుంచి అనేక లక్షలాది కోట్లాది మంది గాయత్రి మంత్ర జపాన్ని ఎక్కడ పెట్టారు? అంతరిక్షంలో చెప్పారు. అంతకంటే ఎక్కువ ఒక వ్యక్తి శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి వ్యక్తి రాబోయే తరాలలో పుట్టబోయే వ్యక్తులకు కూడా 24 లక్షల గాయత్రి మంత్ర జపాన్ని పైన పెట్టాడు. ప్రతి వాడికి ఆయన అందించినటువంటి డబ్బు ఏంటి అంటే ప్రతి వ్యక్తికి వాడి బ్యాంకులో పుట్టబోయేటటువంటి వ్యక్తులకు కూడా ఎంత ఉంది వాడి బ్యాంకులో అకౌంట్? 24 లక్షల. గాయత్రి మంత్ర జపం ఉండంటే ఒక అనుష్ఠానం, గాయత్రి మంత్ర శక్తి వాడికి పనికొచ్చేటట్టు చేసి పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా ఏం చేయాలి మీరు ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలో మీరు జాయిన్ అవుతే తప్ప ఆ వీలునామ మీకు వర్తించదు. ఒక సినిమా మనం కమల్హాసన్ని చూసామే, నువ్వు 2 లక్షల రూపాయలు ఖర్చు పెడితేనే ఒక నెలలో నీకు వస్తుందని ఓ అశ్వమేధ యజ్ఞం లాంటి ఓ యజ్ఞంలో చేసేస్తే ఆ 24 లక్షలు మనం ఖర్చు పెట్టేయగలం. లేకపోతే మనం ఎన్ని చిన్న చిన్న కోరికలు కోరుకుంటే ఖర్చు అవుతుంది. ఆ విధంగా ఆలోచించైనా గురుదేవుల యొక్క వీలునామాన్ని ఉపయోగించుకోవటానికి, ఆ గాయత్రి మంత్రశక్తిని ఉపయోగించుకోవటానికి మీరు సిద్ధము కండి. మీరు మళ్ళీ వేరుగా గాయత్రి మంత్రాలు ఎక్కువ ఏం చేయక్కర్లే. రోజుకి మరి 3 మాలలు ఎందుకు చెప్పాము? మీ జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలను కూడా గాయత్రి మంత్రాత్మకంగా మార్చటానికి దాన్ని ఆధారంగా చేసుకుంటున్నాం. 5 రూపాయలు ఎందుకు పెట్టాం అక్కడ? మీ మేధాశక్తి ఈ 3 స్థితుల్లో కాకుండా మీ అశ్వము అంటే శక్తి ఏ రూపంలో ఉన్నాయి? 5 ప్రాణాల రూపంలో ఉన్నాయి. అంచేత మేధాశక్తి 3 స్థితులలో ఉండి 5 ప్రాణాల రూపంలో ఉన్నటువంటి అశ్వములు చేసేటటువంటి అశ్వమేధ యజ్ఞాన్ని మీరు ప్రతిరోజు చేసుకుంటూ ఈ యుగ ఋషి స్టార్ట్ చేసినటువంటి అశ్వమేధ యజ్ఞంలో పాలు పంచుకోండి. ఇతరులకి దీని గురించి వివరించి చెప్పండి. గతిశీల్ ప్రతిభ అపనా పరాక్రమ్ యుగ్ ప్రజ్ఞాకి నిమిత్త ఋషి చేతనాకి నిర్దేశానుసారం నియోజిత్ కర్ణే కిలియే ప్రతిభ. ప్రపంచంలో ఋషుల యొక్క ప్రతిభ ఈ పని చేయటానికి సంకల్పించుకున్నది. అస్తు అశ్వమేధిక్ అనుష్ఠాన్ కా సఫల్ ప్రయోగ్ ఏక్ బార్ పునః రాష్ట్ర కో గరిమా ప్రదాన్ కర్నే కిలియే కియా జా రహా హే. మళ్ళీ రాష్ట్రాన్ని, ఈ పృథ్వీ గ్రహాన్ని అద్భుతమైనటువంటి మానవ జాతి, ఏ మానవ జాతి అరవిందో అన్నాడు, సూపర్ మ్యాన్ తయారు చేసేటటువంటి జాతిగా అశ్వమేధ యజ్ఞము మానవ జాతిని తీర్చిదిద్దుతుంది అని ఆశిస్తూ చాలా అద్భుతమైనటువంటి మలుపు నిన్న రాత్రి నుంచి మొదలైంది. అటాక్ స్టార్ట్ అయింది కదా. ప్రశ్న అటాక్ గురించి కాదు, ప్రశ్న ఏంటి అంటే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన. అఖండంగా ఉన్నటువంటి చరాచర జగత్ అంతట్లోనూ కూడా ఉన్నటువంటి ఆ సమన్వయాన్ని దర్శనము చేయగలిగేటటువంటి గురచేతనత్వము యొక్క శిష్యులుగా మనకేమర్థం అవుతోంది? ఏ మ్యాన్ ఆన్ ద స్ట్రీట్, రోడ్డు మీద ఏ విధమైనటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి భావాలు లేనటువంటి వ్యక్తికి మనకి తేడా ఏంటని ఆలోచించే విధానంలో జీవించే విధానంలో తేడా లేకపోతే అర్థం ఏంటన్నమాట? అవగాహన కాలేదు అని అర్థం, అంతే కదా. దానిని అవగాహన చేసుకోవటానికి ఆధారభూతమైనటువంటి మూడు సౌండ్స్ ఇవ్వబడ్డాయి మనకి, ఆ ఉ మా. ఆ మూడు సౌండ్సే అశ్వమేధ యజ్ఞము సర్వం అశ్వమేధము అని ప్రజాపతి రకామయత సర్వాన్ కామానాప్నియాగుం సర్వావ్యష్టిర్వ్యశ్నువీయేతి స ఏతమశ్వమేధం త్రిరాత్రం యజ్ఞక్రతుమపశ్యత్ తమాహర తేనాయజత తే నేష్ట్వా సర్వాన్ కామానాప్నోత్ సర్వా వ్యష్టిర్వ్యాశ్నుత సర్వాన్హ వై కామానాప్నోతి సర్వా వ్యష్టిర్వ్యశ్నుతే యో అశ్వమేధేన యజతే. ఈ అశ్వమేధమైనటువంటి ప్రక్రియ ఓంకారానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మూడు రాత్రులు అంటే మూడు గ్యాప్స్, ఆ నుంచి ఊకి మధ్య ఒక గ్యాప్, ఊ నుంచి మాకి మధ్య ఒక గ్యాప్, మా నుంచి మళ్ళీ ఆకారానికి ఒక గ్యాప్. గ్యాప్ అంటే చీకటి, నో ఎక్స్పీరియన్స్. రాత్రి అంటే అర్థం ఏంటి అంటే చీకటి అని అర్థం. మంచిది, యాక్చువల్గా మనం మెలకుగా ఉన్న చీకటిలోనే జీవిస్తున్నామని, ఇంచంటే నో ఎక్స్పీరియన్స్. మనకి అనుభూతులు ఏమీ లేవు. ఆకలి అది మన అనుభూతి కాదు, మన శరీరం యొక్క అనుభూతి. దాహము అది నీ అనుభూతి కాదు, అది శరీరం యొక్క అనుభూతి. కోరికలు, నీ కోరికలు ఏమున్నాయి? సమాజం యొక్క అనుభూతికి మీ కోరికలు అనేటటువంటి ముసుగు వేసుకుని బాధపడుతున్నాం మనం. చదువుకోవాలి, ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి. ఓ 30 ఏళ్ల కిందట ఈ రోగం లేదుగా, ఇప్పుడు సడన్గా ఎందుకు చదువుకోవాల్సి వస్తుంది ఆడవాళ్ళు? సమాజము ఇచ్చినటువంటి రోగము, అనుభూతి అనండి, మీరు ఏదైనా అనండి. అది ఆడవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరొచ్చా చేరకూడదా? ఒకప్పుడు చేరకూడదు, ఇప్పుడు ఎందుకు చేరకూడదు? ఇంతకీ అది మీ కోరిక అని, మీ పిల్లలు చదువుకోవాలా వద్దా అన్నది మీకేం అనిపించలే. సంఘ సంస్కర్తలు అనేటటువంటి ఒక చేతనత్వానికి అనిపించింది, ఆడవాళ్ళని కూడా మనం చదివించాలి అని వాళ్ళు మిమ్మల్ని తోస్తే ఇప్పుడు ఏమంటారు? మీరు చదువుకోకపోతే ఎట్టా అంటారు? మీ కోరిక అది, మన కోరిక కాదు కదా అది. ఇంతకీ మీకున్న కోరిక ఏంటి అని అది ప్రశ్న, ప్లస్ పాయింట్ నేను అడగదలుచుకున్నది ఏంటి అంటే, అసలు మీకు ఏదైనా మీ కోరికలు అంటే ఏమైనా ఉన్నాయా అంటే, ప్రస్తుతం మాత్రం ఏమీ లేదు. అంచేత మనం అంతా కూడా ఒక గాఢమైనటువంటి అంధకారంలో జీవిస్తున్నాం, జీవిస్తూ చాలా గొప్పగా జీవిస్తున్నాం అనేటటువంటి భ్రమలో ఉన్నాము. అది త్రిరాత్రి వ్రతము అశ్వమేధము బ్రేక్ చేసేది. అశ్వమేధము కనుక మనం కరెక్ట్గా చేయగలిగితే, చేయించగలిగితే మానవ జాతిలో అనేక మంది మహాత్ముల నుంచి సంస్కర్తలుగా మారేటటువంటి స్థితి వస్తుంది. మానవీయ చేతనత్వము సామాజిక చేతనత్వాన్ని కాకుండా జీవించేటటువంటి దాన్ని మూడు లెవెల్స్లో మనం చెప్తూ ఉంటాం. మహాత్ములు, సంస్కర్తలు, బలిదానాలు ఇచ్చేవాళ్ళు. మహాత్ములు అంటే ఏంటంటే వాళ్ళకి అర్థమైంది వాళ్ళు జీవిస్తూ ఉంటారు, ఎవరైనా వచ్చి అడిగితే చెప్తారు, ఎవరిని బలవంతం చేయరు. ఒక కల్ట్ ప్రాపగేషన్ ఉండదు. మీరాబాయి, సూర్దాస్, తులసీదాస్, త్యాగరాజు, ఆయన ఎవరు, తుకారాము, నామ్దేవ్, వీళ్ళందరూ మహాత్ములు. మహాత్ములు అంటే ఏంటంటే వాళ్ళకి సొంతమైనటువంటి ఒక అనుభూతి ఉంది, ఆ అనుభూతిలో వాళ్ళు జీవిస్తూ వచ్చారు, ఆ అనుభూతి నుంచి కిందకేం పడలేవాళ్ళు. అడిగిన వాళ్ళకి వాళ్ళు చెప్పదలుచుకున్న వాళ్ళకి చెప్పారు వాళ్ళు. కానీ దాన్ని ఒక విధానముగా అందరికీ అందేటట్టు చేయాలి అనేటటువంటి తపన మాత్రము వాళ్ళకు ఉండదు. అది ఒక రకమైనటువంటి చేతనత్వము. రెండో రకమైనటువంటి చేతనత్వం ఉంటుంది. ఆ మహాత్ముల యొక్క చేతనత్వం నుంచే కొన్ని ఆదర్శాలు పట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు మళ్ళీ పునర్వివాహం చేసుకోవచ్చు. ఎవరు ఆయన? కన్యాశీలు కదా ఎవరు? అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏం చేశారు? మార్పు రావాలి, చేతనత్వంలో మార్పు రావాలి అని ఒక సంఘాన్ని సంస్కరించడానికి కావలసినటువంటి పనులు టేకప్ చేశారు. ఇంకా ఆ కాలంలో వాళ్ళ మీద ఎన్ని రకాలైనటువంటి బాంబులు వేయాలో అన్ని వేశారు. వాళ్ళని ఈజీగా మారనివ్వలేదుగా, సమాజాన్ని మార్చనివ్వలేదుగా, కానీ మార్చారు వాళ్ళు. ఇది కాకుండా ఇంకో రకం వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు? బలవంతంగా మార్చడానికి ట్రై చేస్తారు. వాళ్ళ ప్రాణాలను కూడా వాళ్ళు సమర్పించేస్తూ ఉంటారు. ఇవి మూడు రకాలైనటువంటి కేటగిరీస్ ఆఫ్ ఎవల్యూషన్. సమాజము జంతు స్థితిలోనే ఉంది, దాని గురించి మనం ఏం పట్టించుకోకల్లే. మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నది మన జీవితం ఎలా ఉండాలి అంటే ఈ మూడు లెవెల్స్లో ఉందో లేదో చూసుకోవాలి. ఒకటి మహాత్ములు. మహాత్ములు అంటే ఏంటి? మనకు ఒక జీవిత విధానం అవగాహన అయినది, ఆ జీవిత విధానానికి అనుగుణంగా నేను జీవిస్తాను. మళ్ళీ నా కుటుంబం వాళ్ళని కూడా నేను ప్రెషరైజ్ చేయను, చేసినా వినరు వాళ్ళు, అది వేరే విషయం. సంస్కర్తలు, వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక చోటకి చేరుస్తారు. అరవిందో, శ్రీరామ్ శర్మ ఆచార్య, దయానంద సరస్వతి, వీళ్ళందరూ ఎవరు అన్నమాట? సంస్కర్తల కింద చెప్పుకోవచ్చు మనం. సంస్కర్తలు అంటే ఏం చేశారు? వాళ్ళు ఏంటి మార్చాలి అని కోరుకుంటున్నారో వాళ్ళు అందరూ మహాత్ములే. సంస్కర్తలు అందరూ కూడా మహాత్ములే. కానీ మహాత్ములలో డిగ్రీ డిఫరెన్స్ వచ్చింది. ఏంటి డిగ్రీ డిఫరెన్స్ వచ్చింది? మేము ఏది మంచిదని అనుకుంటున్నామో అది మంచిది అని తలచేటటువంటి వాళ్ళకి ఆ నిప్పు అందజేయటము, ఆ వేడి అందజేయటము, ఆ ఉత్సాహాన్ని అందజేయటము, అందజేసిన తర్వాత ఆ ఉత్సాహాన్ని కాపాడుకుంటూ రావటం. మళ్ళీ ఉత్సాహం ఆరిపోకూడదు, యజ్ఞాగ్ని చల్లారకూడదు. దాన్ని శృతి సాయుధునిగా మార్చాడు. అసలు అఖండంగా అది కాలుతూనే ఉంటుంది. అంటే ఏంటి అక్కడ ఆ మంట? అక్కడ మండితే లాభం ఏంటి? మీరు ఎక్కడైతే దాన్ని పెట్టారో ఇట్ ఈజ్ ఎ సింబల్. ఆసుపత్రి ఉంది అని మనకు ఎక్కడ తెలుస్తుంది? నిజంగా అక్కడ ఆసుపత్రి ఉంది అంటే మీకు డెట్టాల్ వాసన గ్యారంటీగా వస్తుంది. రాలేదు అంటే అర్థం ఏంటది? ఆసుపత్రి కాదు అని అర్థం, అంతే కదా. కిచెన్ ఉంది, తెలుస్తుంది కదా కిచెన్ ఎక్కడుందో? తెలీదా? దేన్ని బట్టి తెలుస్తుంది మీకు? వాసనలు మీకు తెలుస్తుంది అక్కడ. మరి ధ్వని ఉన్న చోట ఏ వాసనలు వస్తున్నాయి మనకి? ఏ ఉత్సాహం ఉంది? ఇంకా మామూలు వ్యక్తులలో జీవించాలనేటటువంటి ఉత్సాహము కంటే కూడా నీరసమైనటువంటి ఉత్సాహం ఉంది. ఇంకా ధ్వని ఏం చేస్తుంది? కానీ ధ్వని చేసే పని చేస్తుంది. అది నీకోసం నా కోసం ఏం లేదు. అగ్నిదేవుడు అక్కడ, అగ్నిదేవుడు సర్వవ్యాపకమైనటువంటి శక్తి కనుక అతను చేయవలసిన పని ఎలాగో చేస్తూనే ఉంటాడు. అదే ఆ అగ్నిని ఇలా ధ్వనిలాగా ఉపయోగించుకోవచ్చు అని పెట్టినటువంటి వ్యక్తి ఒక చాలా గొప్పవాడు. సంస్కర్త యొక్క గొప్పతనం ఏంటి అంటే ఆ నిప్పు ఆరనివ్వకుండా కూడా చూసుకుంటాడు. ఇంచేత అది సరే, నువ్వు నేర్చుకుంటున్నావా లేదా? కాలేజీకి వెళ్ళిన తర్వాత లెక్చరర్ ఎలాగో పాఠం చెప్తాడు, పాఠం వింటున్నటువంటి స్టూడెంట్ విన్నా వినకపోయినా, కానీ నేర్చుకున్నావా లేదా? ఆ నేర్చుకున్నావా లేదా అనేది స్టూడెంట్స్ బట్టి ఉంటుంది, సంస్కర్త బట్టి, టీచర్ బట్టి ఎప్పుడు ఉండదు. అందుకే ఎప్పుడు కూడా అదే లెక్చరర్ చెప్పినటువంటి పాఠంలో కొందరికి గోల్డ్ మెడల్స్ వస్తూ ఉంటాయి, కొందరికి కింద నుంచి గోల్డ్ మెడల్ వస్తూ ఉంటుంది. మరి టీచర్ వాడేగా? అంచేత అక్కడ ప్రశ్న ఏమిటి అంటే, ఆ సంస్కరింపబడటము అనేటటువంటి దాంట్లో మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, బాహ్య సమాజముతో భిన్నముగా సమాజాన్ని సంస్కరించటానికి మీ జీవిత విధానం ఏమిటి అన్న క్వశ్చన్ మార్క్ రావాలి అక్కడ. నీ లైఫ్ ఇతరులకి ఒక ఉదాహరణగా ఉన్నదా లేదా? ఉదాహరణగా ఉండటం నవ్వులు పాలగా ఉంటుంది. రావద్దు ఆశ్రమానికి అని ఆశ్రమం వాసులు అనిపించుకోగలిగితే దానికి కారణం ఏంటి అంటే, మీ జీవితం ఒక ఆదర్శంగా లేదు. రెసిడెన్షియల్ కాలేజెస్కి ఎందుకు పంపిస్తున్నారు పిల్లల్ని? తెలుసు కదా, మామూలు కాలేజీలో కంటే ఎక్కువ ఏడిపిస్తారని కదా. మరి ఎందుకు పంపిస్తున్నాం? ఏడిపిస్తారని పంపిస్తున్నాం మనం? మన పిల్లల్ని బాధ పెట్టాలని, వాళ్ళు ఏడవాలని, వాళ్ళు సుఖంగా ఉండకూడదని పంపిస్తున్నారు మీరు వేలకు వేలు డబ్బు ఖర్చు పెట్టి? ఎందుకు పంపిస్తున్నారు? ఆ జీవిత విధానము ఖచ్చితంగా వాళ్ళ జీవితాలలో ఆనందము తెస్తుంది, సుఖము చెందుతుంది అని కదా మీ ఉద్దేశం. లేకపోతే పంపించంగా డబ్బు అంత ఖర్చు పెట్టి? మరి ఇలాంటి ఆశ్రమాలలో మనం ఏ జీవిత విధానాన్ని ఆదర్శంగా చూపిస్తున్నాం మన ఇక్కడికి రావటానికి మనుషులు? ఏంటి మనం చూపిస్తున్నాం ఆదర్శంగా అంటే, ఏది క్రమ పద్ధతిలో ఉండదు నెంబర్ వన్. రెండవది ఏం చూపిస్తున్నాం? అసలు ఆ పాఠాలు చెప్పే వ్యక్తి ఉంటాడా ఉండడా తెలియదు నెంబర్. పోనీ అతను ఏదైనా చెప్తాడా అంటే, ఏం చెప్తాడో మాకే తెలియదండి, మీకేం చెప్తామండి. మన ఆదర్శాలు ఎలా ఉన్నాయో కాస్త చూసుకుందాం. అది అది అందరికీ వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది, ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. ఏంటి వర్తిస్తుంది అంటే, ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటున్నారు? ఈజ్ ఇట్ క్లియర్ పిక్చర్ ఉన్నదా? క్లియర్ పిక్చర్ ఎందుకు ఉండదు? కాలేజీలో లెక్చరర్ పాఠం చెప్పిన తర్వాత స్టడీ సర్కిల్స్ అని పెడతారు రెసిడెన్షియల్ కాలేజీలో. అది మోర్ ఇంపార్టెంట్ అని తల్లిదండ్రులందరికీ తెలుసు. క్లాస్కి వెళ్ళకపోయినా దేనికి వెళ్ళాలి? స్టడీ సర్కిల్లో ఏం చెప్తారు? కొత్త చెప్తారా? ఏం చెప్తారు? దాని తర్వాత ఏం పెడతారు వాళ్ళు? టెస్ట్లు పెడతారు. మరి ఆ స్టడీ సర్కిల్ టెస్ట్ లాంటిది ఏదైనా ఇక్కడ ఉన్నదా? ఉన్నదా అంటే అసలు ఏం టెస్ట్ పెట్టుకోవాలి, అసలు ఏం చెప్పారు మాస్టరు? తెలీదు. ఏం చెప్తారండి మీ మాస్టరు? తెలీదు. మేము చాలాసార్లు అడుగుతామండి, అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదండి. ఈ మధ్య మాత్రం కాస్త ఏదో పాట లాంటిది పాడుతున్నారు, ఒకసారి అది జోలపాటలాగా ఉంటుంది అని అనుకుంటున్నారేమో నాకు తెలియదు. అది లేకపోతే అది గోలగా ఉంటుందో వాళ్ళకి, మనకి జోలపాటలాగుందా ఏంటో అసలు ఏమీ తెలియదు. అక్కడ ఏమవుతుందో యజ్ఞం అంటారు, పొగ కనిపిస్తూ ఉంటుంది అక్కడ, ధ్వని అంటూ ఉంటారు, ధ్వనిలో నిప్పు ఏం కనిపించదు, ఒకసారి ధ్వని కూడా ఆరిపోతుందేమో మాకు తెలీదు. అంటే ఇందుకు ఇది చెప్తున్నాను నేను, అవగాహన రాహిత్యం ఉన్న చోట ఎంత గొప్ప ఆదర్శాలు ఉన్నా కూడా అవి మీకు పనికిరావు. అవగాహన లేని చోట ఆదర్శాలు లేకపోయినా ఏదో విధంగా వాడి జీవితం లైన్లో పడిపోతుంది. దీనిని యజ్ఞ ప్రక్రియ అంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ టాపిక్ ఏంటి అంటే, ఇక్కడ మహాయజ్ఞము, అశ్వమేధ యజ్ఞము, ఈ మూడు చెప్తున్నాను నేను మీకు. పాయింట్ అర్థమైంది కదా? ఒకటి మహాత్ముడు, రెండవది సంస్కర్త, మూడవది బలిదాని. ఇంగ్లీష్లో చెప్పుకోవాలి అంటే ఏ సెయింట్, రిఫార్మర్, మూడు మార్టైర్. ఈ క్వాలిటీస్ లో మీలో డెవలప్ కాకపోతే నటన అవుతుంది ఓంకార సాధన. అంచేత ఓంకార సాధన మీకు అర్థం అవ్వాలి అంటే మాండక్యోపనిషత్ చదవాలి. నేను చాలాసార్లు అంతవరకు తీసుకొచ్చి నేను వెనక్కి వెళ్లాల్సి వస్తున్నట్టు. ఈ మాండక్యోపనిషత్ పేరు ఎన్నిసార్లు చెప్పాను ఇప్పుడు నేను, వెనక్కి రాకపోవటానికి కారణం ఏంటి అంటే, రెండు రకాలుగా స్టూడెంట్ రియాక్ట్ కావచ్చు. ఒకటేంటి అంటే యాంటిసిపేటింగ్ ద టీచర్స్ వర్డ్స్, అసలు గురువు ఇది చెప్పబోతున్నాడు అని ముందే అరేంజ్ చేసేయచ్చు. ఇంకో రకమైన స్టూడెంట్ ఏం చెప్తే చేయగలడు, చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా అయినా ఫాలో అవ్వచ్చు. వీళ్ళిద్దరూ కూడా యూస్ఫులే, చెప్పింది చెప్పినట్టు చేసినా పర్వాలేదు. ఇంకాస్త బెటర్ ఏంటి అంటే యాంటిసిపేట్ చేయటం. కానీ చెప్పింది ఆచరణలోకి రాకపోతే, ఆచరణలోకి రాకపోవటమే కాకుండా నేను ఏమేమి చెప్పాను, నేను ఎప్పుడైనా మన క్లాసులు జరుగుతున్నప్పుడు ఏంటి ఎదురుకుండా ఉండాలని చెప్పాను, నేను మహాకాళ చక్రవర్తి యంత్రం ఎదురుకుండా ఉండాలి అని చెప్పాను నేను. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు అసలు ఒక చిన్న పాయింట్ అది 43 triangles శ్రీచక్రము, దానికి మనం ఇంకొక 12 petals ముందు అసలు అది ఏంటో తెలిస్తే కొత్తది ఏం కలిపామో మనం అర్థమవుతుంది ఆ సైన్స్. మరి అది కుదరటం లేదు. పోనీలండి, తెలిసి చేసేటటువంటిది జ్ఞా అంటే నాలెడ్జ్. యహ ఎవడవుతే తెలిసి చేస్తాడు, అది యజ్ఞం అంటే సైంటిస్ట్ అనమాట. ఈ ఫ్యాన్కి స్విచ్ వేసాం, ఫ్యాన్ తిరిగింది, తెలిసి నొక్కేవా నువ్వు? మనకి తెలియదుగా సర్క్యూట్స్ అవి, అంచేత అది యజ్ఞం కాదు, అది కర్మకాండ అయింది, రిచువల్ అయింది. కానీ ఓ ఎలక్ట్రికల్ ఇంజనీర్ స్విచ్ నొక్కుతాడు, వాడికి ఏం తెలుసు? అంతా తెలుసు. అది కరెక్ట్గా ఫంక్షన్ చేయకపోతే దాన్ని కరెక్ట్ చేయగలడు వాడు. మనం ఏం చేయాలి ఫంక్షన్ చేయకపోతే? కర్మకాండ మాత్రమే తెలుసు కనుక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలి. యజ్ఞము అంటే టు నో ది ఇంజనీరింగ్. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం మేషవో స్త్విష్ట కామధుక్. శ్లోకం అవుతే రాశారు కానీ అది స్తంభం మీదకి ఎక్కలేదు. కొంచెం ఆచరణాత్మకమైనటువంటిది రావాలి, ప్లస్ ఆ శ్లోకాలు మీకు ఖండత రావాలని ఇక్కడ పెట్టించేది. ఎందుకు ఖండత రావాలి? అది మీ జీవిత విధానాన్ని మారుస్తుంది. ఎప్పుడు ఎప్పుడు ఈ శ్లోకాన్ని మనం చదువుతాము, దేని గురించి చెప్తున్నాను మీకు తెలుసు కదా. టాపిక్ ఇవాళ ఏంటి అంటే యజ్ఞము, మహాయజ్ఞము, అశ్వమేధ యజ్ఞము అంటే ఏమిటి. గురువుగారు రాసింది నేను చెప్పటం లే, ముందు మనం అవగాహన చేసుకున్నది తెలుసుకుందాం మనం. అంచేత ఆ మహాకాల చక్రవర్తి యంత్రం ఎదుర్కొన్నా ఉంచుకోవటం, జగజ్జనని మహాయోగేశ్వరీదేవి ఏకైక అఖండ గురుసత్తా ఫోటోలు ఎదుర్కొన్నా ఉండటం, కనీసం ఇక్కడ ఎన్ని స్తంభాలు ఉన్నాయో అన్ని స్తంభాల మీదకి వచ్చేయాలి. అది రావటానికి మళ్ళా ముహూర్తం పెట్టుకుందాం అనుకోండి, అమ్మాయికి పెళ్లి చేయాలి, రంగుల కాగితాలు అంటించాలి, స్పాన్సర్ను వెతుక్కుందామా, రంగుల కాగితం ఓడిస్తాడు అని అడుక్కుందామా? మనకి అసలు అవగాహన రావటం లేదు. ఇది మనము విద్య నేర్చుకోవటానికి పెట్టుకున్నటువంటి ఒక కేంద్రము, మన కోసం పెట్టుకున్నాం ఇది, వీధుల వాళ్ళ కోసం పెట్టలేదు మనం. పెట్టేవా వీధుల వాళ్ళ కోసం కాదు కదా ఇది పెట్టింది. వీధుల వాళ్ళు కూడా వస్తే చాలా ఆనందిస్తాం. మనము పెళ్ళికి, అమ్మాయి పెళ్ళికి మంచి ఆర్కెస్ట్రా అరేంజ్ చేసాం. ఎవరు వినాలని అరేంజ్ చేసాం? మన వాళ్ళు వింటారని. బయట వాళ్ళు కూడా వచ్చి విన్నారనుకోండి, మైక్ ఆపేస్తావా, నువ్వు వినకూడదు, నిన్ను రానివ్వను నేను, అసలు హాయ్ నువ్వు ఎవడిని రానిచ్చాడు అంటావా, మైక్ పెడతావా? ఇన్ కెమెరాలో పెట్టేసి తలుపులన్నీ వేసేసి పాడేవాడికి ఊపిరి సలపకుండా, వినేవాళ్ళకి ఊపిరి సలపకుండా, ఇంచేత అంటే నేను అంత డబ్బు ఖర్చు పెట్టాను నేను వాడిని పిలుచుకొచ్చి పాట అందరూ వింటే అట్టా అంటావా? ఇంకా మైక్లు అవి బయట పెడతావా? కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు అసలు? ఇక్కడ జరుగుతున్నది బయట తెలియనివ్వకుండా ఎంత మనం ప్రయత్నం చేస్తున్నాము అన్నది మనకు అర్థమవుతున్నదా? ఎందుకంటే మనకి యజ్ఞము లేదు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అనేది ఏం లేదు. ఏం చేస్తున్నావు? ఇంకో పని ఏమీ లేదు కనుక, ఇంకో పని ఏమీ చేత కాదు కనుక, ఇంకో పనిలో మనము సఫలము కాలేదు కనుక ఇక్కడికి వచ్చావేమో అని క్వశ్చన్ చేసుకోండి మీరు. ఇక్కడ అంటే నేను ఇక్కడ గురించి నేను మాట్లాడటం లేదు, అన్ని ఆశ్రమాల గురించి నా ఒపీనియన్ ఇదే. అది రామకృష్ణ మిషన్ కావచ్చు, అరవిందో సొసైటీ కావచ్చు, శాంతికుంజ హరిద్వార్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నిన్కాంపూప్స్ అంటారే తెలుసా? నిన్కాంపూప్స్ అంటే ఏంటో, పనికిరాని చవట దద్దమ్మల్ని ఇంగ్లీష్లో అంటారు. అక్కడ వాళ్ళు ఉండటం పట్టే ఇంకో శ్రీరామ శర్మ ఆచార్య ఆవిర్భవించటం లేదు, అక్కడ నుంచి ఇంకో రామకృష్ణ పరమహంస ఆవిర్భవించడు ఆవిర్భవిస్తే ఇస్తే వాళ్ళని అక్కడ ఉండనివ్వరు ఆశ్రమంలో, వాడు ఎదుగుతే అట్ట. అవగాహన వస్తుందా? అసలు అది ఎందుకు పెట్టాం అక్కడ? ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో నేను పాఠం చెప్పినటువంటి వాడికి గోల్డ్ మెడల్ రావాలని కోరుకుంటానా, రాకూడదని కోరుకుంటానా? నాకు రాలే గోల్డ్ మెడల్. నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు నాకు సెకండ్ క్లాస్ వచ్చిందేమో, బొటాబొటీ మార్క్స్తో పాస్ అయ్యానేమో, వాడి కాళ్ళు వేళ్ళ పట్టుకుని మార్కులు వేయించుకున్నానేమో, ఏదో చచ్చే చెడి డిగ్రీ వచ్చింది, అదృష్టం బాగుండి లెక్చరర్ అయ్యాను. అయ్యాక నా కోరిక ఏంటి, నాకంటే ఎక్కువ మార్కులు వాడికి రావాలన్నా తక్కువ మార్కులు రావాలన్నా? ఖచ్చితంగా ఎక్కువ రావాలన్నా. నాకు తెలిసి ఇంతవరకు ఏ లెక్చరర్ కూడా నేను పాఠం చెప్పిన వాడు ఫెయిల్ అయిపోవాలి, వాడు ఎదగకూడదు అనుకున్న లెక్చరర్ నాకు తెలియదు. కానీ ఆధ్యాత్మిక సంస్థలలో ఆధ్యాత్మికత తప్ప అన్నీ ఉన్నాయి, ఒక స్పిరిచువలిజం ఉండదు అంతే. అక్కడ పేరేంటది, న్యాచురల్గా కాలేజీలో పాఠం బాగా చెప్పటం లేదు అంటే ఎవడైనా వెళ్ళి చేరతాడా? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతి చాలా ఈజీగా చెప్పేస్తుంది. అందుకే ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆశ్రమాలలో ముసలాళ్ళు తప్ప జీవించే ఇంట్లో వాళ్ళు ఉంటే తిట్టుకుంటున్నారని చెప్పి వెళ్ళేటటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఉండరు అక్కడ. థియోసాఫికల్ సొసైటీలో ఎవరున్నారు? సీక్రెట్ డాక్టర్ బుక్ అడిగితే ఏమన్నారు వాళ్ళు? మేమే చదవలేదు. తెలుసా ఆన్సర్ ఏంటో? నాకు వచ్చిన ఆన్సర్ అది. నా అదృష్టం ఏంటి అంటే, కాశీలో నేనున్నప్పుడు దాన్ని చదివి దాని మీద లెక్చర్స్ ఇచ్చాను కనుక వాళ్ళ మాట అంటే నేను కంగారు పడలే. కొత్తవాడు ఎవడైనా వెళ్ళి ఉంటే ఏమై ఉండేవాడు? సీక్రెట్ డాక్టర్ బుక్ కావాలి మాకు అంటే మేమేం చదవలేదు, మాకే అర్థం కాలేదు, నీకెందుకయ్యా అన్నారనుకోండి. ఆ సంస్థలో కెమిస్ట్రీ లెక్చరర్కి దగ్గరికి వెళ్ళి కెమిస్ట్రీ చెప్పండి అంటే ఏం చెప్పాలి నేను? నాకే అర్థం కాలేదయ్యా కెమిస్ట్రీ.